ధ్రువైన ఆత్మబంధువులారా,
మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే ముందు మీకు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. మిమ్మల్ని మీ కళ్ళతోటి చూసుకోండి, ఇతరుల కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోవద్దు. ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా మీకు మోక్షం రాదు. మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం చేస్తున్న ప్రయత్నం మీద మనకి విశ్వాసం లేకపోతే మనం ఎలా అభివృద్ధి పొందుతాం? ఏ పనైనా సరే ఒక భగవద్ అనుభవం పొందటం విషయమే కాదు, మామూలుగా ఏదైనా పని మొదలు పెట్టామనుకోండి, ఆ పని మనం చేయగలం నమ్మకం విశ్వాసం మనకే లేనప్పుడు ఆ పని ఎలా నెరవేరుతుంది? నెరవేరదు. అంటే సౌహృదయంతో సద్బుద్ధితో చేసి ఏ పని ప్రారంభించినా తప్పనిసరిగా సఫలం అవుతుంది. మన శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆ పని అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఉండవలసింది సౌహృదయం, తర్వాత సద్బుద్ధి. మనల్ని ఎవరైనా విమర్శిస్తే తిరిగి మనం కూడా విమర్శించగలం, కానీ దానివల్ల ఏంటంటే రజోగుణం పెరుగుతుంది మనలో. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండమని భగవంతుడు భగవద్గీతలో మనకు చెబుతూ వచ్చాడు. మీరు మామూలుగా మీ పని మీరు చేసుకుంటూ, మీ పనికి దూరం అవ్వక్కర్లేదు, మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావచ్చు. కానీ ఈ పని వల్ల కూడా ఇంకా లాభం ఉంది. పని చేసేటప్పుడు మన బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. మనం మంచం పట్టి చనిపోవటం కంటే పని చేస్తూ చనిపోవటం మంచిది, ఆధ్యాత్మిక సాధన చేస్తూ చనిపోవటం మంచిది, పోరాటం చేస్తూ చనిపోవటం మంచిది. చావు ఎలాగైనా దేహానికి ఏదో రకంగా చావు వస్తుంది. అంటే ఆ దేహ ప్రారంభం పూర్తయిన వెంటనే ఆ దేహం ద్వారా మనస్సు, ఆ జీవుడు ఏ అనుభవాలు అయితే పొందాలో ఆ అనుభవాలు పొందిన తర్వాతే ప్రాణం తప్పుకుంటుంది. కానీ శరీరంలో నుంచి అప్పటి వరకు ప్రాణం తప్పుకోదు, శరీరాన్ని అలా అంటిపెట్టుకుని ఉంటుంది ప్రాణం. ఆ జీవుడు లోపల పొందవలసిన అనుభవాలు పొందాక మటుకు ఒక క్షణం కూడా ఆ దేహం ద్వారా భగవంతుడు ఏ అనుభవాలు పొందింపజేయాలనుకున్నాడు ఆ జీవుడికి, ఆ అనుభవాలు అయిన తర్వాత మటుకు ఆ దేహం, ఆ శరీరం శవం అవుతుంది. మతం యొక్క సారాంశం ఏంటంటే ధర్మాన్ని ఆచరించి మనం చేయగలిగిన మంచి ఇతరులకు చేసి మనం పవిత్రం అయితే లోపల ఉన్నటువంటి పవిత్రమైన వస్తువు మనకి గోచరిస్తుంది, మనకు వ్యక్తమవుతుంది. దీని రమణ మహర్షి గారు చెప్పేవారు అత్యంత సులభం ఆత్మవిజ్ఞానం. అంటే ఇక్కడ లోపల అసలు వస్తువు ఒకటి ఉందని పెద్దలు చెబుతుంటే ఆ మాట మీద మీకు విశ్వాసం లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు మీరు సాధన ఏం చేస్తారో అది పొందటం ఎలా పొందుతారు? ఆ చెప్పింది ఎవడు? భగవంతుడు చెప్తున్నాడు, మహర్షులు చెప్తున్నారు, యోగులు చెప్తున్నారు. వాళ్ళు తరించి మనల్ని తరింపజేయటానికి మార్గాలు చెప్తారు. ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఉండాలి, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయలేము. అలాగే సాధన చేసి వాళ్ళకి పెట్టుబడి ఏంటంటే విశ్వాసం, నమ్మకం. మీకు 100 కోట్లు ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. అసలు భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అని ఆయన మాట మీద మీరు నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకుని, విశ్వాసమే పెట్టుబడి సాధనకి. మీ విశ్వాసం కానీ మీ నమ్మకం కానీ మీరు చేతితోడు చేసిన మంచి పని కానీ వృధా పోదని భగవద్గీతలో భగవంతుడు హామీ ఇస్తున్నాడు. ఈ మనం సబ్ రిజిస్టార్ ఆఫీసులో రాయించుకునే దస్తావేజులు చెల్లకపోతే చెల్లకపోవచ్చు, కానీ భగవంతుడు చెప్పిన మాట ప్రతి మాట చెల్లి తీరుతుంది. ఈ జన్మలోనే రాబోయే జన్మ భగవంతుడి మాటకు తిరగలేదు. ఎందుకంటే ప్రకృతికి అధ్యక్షుడు ఆయన, ఆయన చెప్పు చేతల్లోనే ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ వర్షం వచ్చింది ఏంటి అనుకుంటున్నప్పుడు, శీతాకాలం కదా, ఫిబ్రవరి నెల ఇక్కడ వర్షం వచ్చింది అని, ఇది ఈశ్వర సంకల్పం. అదే ఈశ్వర సంకల్పం లేకుండా ప్రకృతిలో కానీ మనలో కానీ ఏమీ జరగదు. గాలివానలు వచ్చినాయి అనుకోండి, అది ఈశ్వర సంకల్పం. ప్రతిదీ ఈశ్వర మన జీవితంలో కానీ ప్రాపంచిక జీవితంలో కానీ ఏది జరిగినా ఈశ్వర సంకల్పాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. అంచేత మనం ఆ విశ్వాసం పెట్టుకోవటం వల్ల పరమేశ్వరుడైన వాడు ఒకడున్నాడు, మన కంట్రోలర్ ఒకడు ఉన్నాడు, మనం చేసే మంచి పనికి ఫలం ఇచ్చే దాత ఒకడున్నాడు, ఆ కర్మఫల దాత ఒకడున్నాడు, వాడి మీద పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకుని మనం పనిచేస్తే మన నమ్మకం మన విశ్వాసమే మనకు పెట్టుబడి కింద ఉంటుంది. దానివల్ల మనం హృదయంలోనే వస్తువు మనకు వ్యక్తమవుతుంది. ఇది మనకు ఉండవలసినటువంటి విశ్వాసం కానీ, ఉండవలసినటువంటి వైరాగ్యం కానీ, ఉండవలసినటువంటి వివేకం కానీ అసలు లేదని కాదు, తగుమాత్రంగానే ఉంది. కానీ అది ఉండవలసినంత లేదు. విశ్వాసం కూడా ఉండవలసినంత లేదు, వివేకం కూడా ఉండవలసినంతగా లేదు. బాగా తక్కువగా ఉంది, అది జాగ్రత్తగా కల్టివేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు రమణ మహర్షి గారు, రామకృష్ణుడు, మరి పెద్దలు, మన పూర్వ మహర్షులు అందరూ ఏ స్థితిని అయితే పొందారో ఆ స్థితిని మీరు కూడా పొందొచ్చు, అందరూ పొందొచ్చు అది. కానీ మీరు ప్రతి చిన్న సంఘటనకి మనసును కంగారు పెట్టుకోకూడదు. జీవితం ఎప్పుడూ ఒకే రకంగా వెళ్ళదు. మనం తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానంలోకి వెళ్ళే వరకు, బరీల గ్రౌండ్లోకి వెళ్ళే వరకు జీవితం, ఎవరి జీవితం ఒక రకంగా ఉండదు. ఎంచేత ఒక రకంగా ఉండదు అంటే, కేవలం అన్నం తినడానికి, ఇంట్లో కూర్చోవడానికి, బట్టలు కట్టుకోవడానికి రాలేదు మనం. ఈ జీవితంలో జరిగే సంఘటన నుండి, సమాజంలో జరిగే సంఘటన నుండి, ప్రకృతి పరంగా వచ్చే సంఘటన నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనలు జరిగితేనే కానీ ఆ పాఠం మనం నేర్చుకోం. ఎందుకంటే మన జీవితం ఎందుకు వచ్చిందంటే, పుస్తకాల్లో చదివి నేర్చుకునే దానికంటే, కాలేజీలో చదివి నేర్చుకునే దానికంటే జీవితం నుంచి నేర్చుకునే పాఠాలు మనకి ఎక్కువ ఉన్నాయి. అంచేది మీరు అభివృద్ధి పొందుతున్నారనుకోండి, మిమ్మల్ని చూసి అనేక మంది పాఠాలు నేర్చుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు నేర్చుకుంటారు, బయట నేర్చుకుంటారు. ఒకవేళ వాళ్ళు నేర్చుకోకపోయినా మీకు వచ్చి నష్టం లేదు, మీరు తరిస్తారు. ఈశ్వరుడు లేడు, పునర్జన్మ లేదు అని ఎవరైనా మాటలు చెప్తారనుకోండి, ఏమో వారేదో చెప్తున్నారు అయ్యే నిజమేమో అని మీరు అనుకుంటే, ఆ మాటలకు మీరు మనసులో కొంచెం చోటిస్తే మీరు పనికిరారు, మీకు భవిష్యత్తు లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఆయన అనేక బాధలు పడ్డాడు, ఆయన విమర్శలకు గురయ్యాడు, ఈయన స్వరాజ్యం చేస్తాడని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరిని హేళన చేసినా ఆయన పట్టుదల విడిచిపెట్టలేదు. పెంకితనం ఉండకూడదు కానీ పట్టుదల ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా సలహా చెప్తారనుకోండి, అందులో మంచి ఉందనుకోండి, అది మనకి ఇష్టం లేకపోయినా ఆ సలహా అందులో మంచి ఉందని మన బుద్ధి గ్రహించినప్పుడు దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనకి మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు, భగవంతుడి పట్ల మనకు నమ్మకం లేనప్పుడు, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ పని చేయలేం. అంటే ఎక్కడో దేవుడు మాట అటించారు, లౌకికంగానే ఏ పని చేయలేం, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి రాలేం, భౌతికంగా కూడా ఏదీ సాధించలేం. అంటే అది విశ్వాసం ప్రధానం. మీకున్న విశ్వాసం ఊరికే పోదు, దానికి తగిన మార్కులు పరమేశ్వరుడు మీకు ఇస్తాడు. అంటే విశ్వాసం కుదిరి కొలిది మనసుకి చాపల్యం తగ్గిపోతుంది. గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో, విశ్వాసం కుదిరితే, ఈశ్వరుడు పట్ల విశ్వాసం కుదిరితే మీ మనస్సు అంత నిదానంగా ఉంటుంది. అది భగవంతుడు కృష్ణుడు గీతలో చెప్పాడు, ఒక మనిషి దురాచారం అయినప్పటికీ వాడికి పరిపూర్ణమైన విశ్వాసం భగవంతుడి మీద కలిగితే వాడు అతి తొందరగా బాగుపడతాడని చెప్పాడు. అంటే దురాచారంలోని సదాచారంలోకి వచ్చి వాడు తొందరగా బాగుపడే అవకాశం ఉంది, విశ్వాసానికి అంత బలం ఉంది, విశ్వాసం కొండలను కూడా కదపగలదు అని గాంధీజీ తరచుగా చెప్తూ ఉండేవాడు. ఇస్లాం మతం స్థాపించిన వాడు మహమ్మద్. ఆ మహమ్మద్ దగ్గరికి వచ్చి, మీరు ఏదైనా నాకు సలహా చెప్పండి బాగుపడతాను కానీ, ఎవరో కథను ఒక భక్తుడు అడిగాడు. ఆ మహమ్మద్ ఏమన్నాడంటే, నీకు కారణం లేకుండా కోపం వస్తుంది, కారణం లేకుండా కోపం వస్తా అంటే నేను చెప్పింది నీకేం బుర్ర చెక్కుతుంది, ముందు అది తొలగించుకుని రా అన్నాడు. ఇప్పుడు నీకు ఆ భక్తుడు ఏం చెప్పాడంటే, నీకు అసలు మాట్లాడితే చిరాకు వస్తుంది, కొంతమంది ప్రతిదానికి చిరాకు, ప్రతిదానికి కారణం లేకుండా కోపం వచ్చేస్తుంది కొంతమందికి, నీ మనస్తత్వం అలాగుంది, నేను ఏదైనా చెప్తే మటుకు నీకు ప్రయోజనం ఏంటి, ఒక ఆయన నీకు ఏం చెప్పినా ఎలా దున్నకుండా ఊడిస్తే ఎలా ఉంటుందో, నేను చెప్పిన మాటలు కూడా అలాగ ఉంటాయి, దున్నకుండా చేయని ఊడిస్తే ఎలా ఉంటుందండి, అది ఎంత పండుతుందో, నీకు ఏదైనా ఏదైనా సలహా చెప్పినా ఏం ప్రయోజనం, నీకు మాట్లాడితే చిరాకు, ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటావు నువ్వు, అటువంటిప్పుడు నా మాట వరదా, అంచేది నువ్వు తొలగించుకోవాల్సింది తొలగించుకుని వస్తే నేను ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట యొక్క విలువ నువ్వు తెలుస్తుంది, దాన్ని ఆచరిస్తావు, బాగుపడతావు అని మహమ్మద్ అన్నాడు. మతాలు మార్చుకోకండి. ఇంకేది మన కొట్లో అన్నీ దొరికినప్పుడు ఇంకో కొట్లోకి వెళ్ళటం ఎందుకు, మన ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళటం ఎందుకు, మన మతంలో మోక్షం పొందటానికి సామాగ్రి అంతా ఉన్నప్పుడు ఇంకో మతంలోకి వెళ్ళటం ఎందుకు, మతాలు మార్చుకుని ఇతర మతాల్లోకి వెళ్ళొద్దు. మన హిందూ మతంలో దేవతలు అనేక మంది ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, మానవ గురువులు ఉన్నారు. మానవ గురువులు అంటే రామకృష్ణుడు, రమణుడు, ఇంకా వశిష్ఠుడు, వీళ్ళందరూ మానవ గురువులు. అంటే మానవ రూపంలో వచ్చినటువంటి గురువులు ఉన్నారు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళు మనకు చాయిస్ ఇచ్చాడు భగవంతుడు. ఇతర మతాల వాళ్ళు మనల్ని ఆక్షేపిస్తారు, మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆక్షేపించడం కాదు, ఒక్కో మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, ఒక్కో జీవుడు లక్షణం ఒక రకంగా ఉంటుంది. వీరు అంతా బ్రహ్మమే, ఉన్నది ఒకటే వస్తువు బ్రహ్మమే, అందులో శివుడు ఒక ముఖం. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, అదే పెరట గుమ్మంలోంచి రావచ్చు, ఈది గుమ్మంలో రావచ్చు, అలాగే ఏ గుమ్మంలోంచి అయినా లోపలికి వెళ్ళవచ్చు. అదే శివుడు పరబ్రహ్మకి ఆ శివుడు ఒక ముఖం, విష్ణువు ఒక ముఖం, దేవి ఒక ముఖం, ఏ ముఖంలో ఉందో మీరు ప్రార్థించి ఎవరిని ఉపాసన చేసినా మీరు లోపలికి వెళ్ళవచ్చు. అయితే రామానుజుడు ఏమన్నాడంటే, మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని ఆరాధించను, రాముని ఆరాధించడా, విష్ణువుని ఆరాధించిన, శివుని ఆరాధించను. అవి బొమ్మలు అనుకోవద్దు, భగవంతుడే బొమ్మ రూపం ధరించాడని అర్చన చేయండి, మీకు అప్పుడు గౌరవం కలుగుతుంది ఆ బొమ్మ మీద, మీరు బాగుపడతారని రామానుజుడు చెప్తాడు. అంటే మనం శివుణ్ణి కానీ, రాముణ్ణి కానీ, కృష్ణుని కానీ, లేదా మానవ గురువులు రామకృష్ణ పరమహంస కానీ, రమణుడు కానీ, మరొకరు కానీ, సాయిరాము కానీ, ఎవరొకరు మీకు ఎవరు నచ్చితే వారు దాన్ని ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరించి వారు చెప్పిన మాటను ఆచరిస్తే మీరు బాగుపడతారు, మీ ఇంటికాడ పని బాగా అయిపోతుంది, తర్వాత శరీర మరణానంతరం మంచి లోకాలు పెరుగుతాయి, వెలుగున్న లోకాల్లోకి వెళ్ళవచ్చు. మనం మరణానంతరం చీకటి లోకాలకు వెళ్తే చాలా బాధపడిపోతాం, ఒక రోజున కరెంటు లేకపోతే ఎంత బాధపడిపోతున్నామో చూడండి. జ్ఞాని యొక్క ప్రభావం భక్తుని హృదయంలో మౌనంగా ప్రవేశిస్తుంది. అంటే గురువు చేసే ఉపకారం ఎలా ఉంటుందంటే, మీకు ఏదైనా గురువు ఏదైనా సహాయపడతాంటే మీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియదు, సైలెంట్గా చేసుకొడతాడు. గురువు చేసే సహాయం ఎలా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. అంటే ఆడంబరం ఉండదు, నిరాడంబరంగా ఉంటుంది. ఆ నిరాడంబరంగా అది మీ కళ్ళకి కనిపించినంత వేగంగా గురువు అనుగ్రహం పనిచేస్తూ ఉంటుంది. మీ కళ్ళకి కనిపించదు, గురువు అనుగ్రహం అంత వేగంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అంటే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి, గురువు అనుగ్రహం తీసుకెళ్ళడానికి మనం ప్రిపేర్ అవ్వాలి. దానికి శాస్త్రంలో ఏమని చెప్తారంటే, మీరు ఒక నదిలోకి వెళ్ళారనుకోండి, చెంబు పట్టుకెళ్తే చెంబు నీళ్ళే తెచ్చుకుంటారు, బిందు పట్టుకెళ్తే బిందు నీళ్ళు తెచ్చుకుంటారు, బాల్చా పట్టుకెళ్తే బాల్చా నీళ్ళే తెచ్చుకుంటారు. కానీ నదిలో ఉన్న అంతేకాదు, నీళ్ళు ఇంకా చాలా నీళ్ళు ఉన్నాయి. అదే గురువు అనుగ్రహం, ఈశ్వరుడు అంటే మన అర్హతను బట్టి, మన యోగ్యతను బట్టి అనుగ్రహం వస్తూ ఉంటుంది. మన యోగ్యతను పెంచుకుంటే అంటే అనుగ్రహం ఎక్కువ పొందొచ్చు. అంటే మనకి గురువు అనుగ్రహం లేదు, ఈశ్వర అనుగ్రహం లేదు అనుకోక్కర్లేదు, మన యోగ్యతను పెంచుకోవాలి, అర్హతను పెంచుకోవాలని శాస్త్రం చెబుతుంది. మనం తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటాం, అట్ట కూడా విషయంలో జాగ్రత్తగా ఉంటాం, తిండి విషయంలో కూడా ఎంతో మంది జాగ్రత్తగా ఉంటాం. కానీ ఎక్కడ అజాగ్రత్తగా ఉంటామంటే, మనకు వచ్చే తలంపుల విషయంలో బహు అజాగ్రత్తగా ఉంటాం. అయితే మనిషిని నడిపి మంచి తలంపులు ఉంటే మంచి తలంపులకి పనిముట్టుగా ఈ శరీరం ఉంటుంది. మనకు ఏదైనా చెడు తలంపులు వస్తుంటే చెడు తలంపులను పనిముట్టుగా ఈ శరీరం ఉంటుంది. ఆ తలంపును బట్టి శరీరం పనిచేస్తుంది, కానీ శరీరం తనంతట తాను పనిచేయదు, ఆ గోడ అంటే ఈ శరీరం అంతే. చెడు తలంపులకి పనిముట్టుగా ఈ దేహం ఉంటే నడకలో చీకటి లోకాలకు వెళతాం, మంచి తలంపులకి పరికరంగా ఈ దేహం ఉంటే పుణ్యలోకాలకు వెళతాం. అయితే తలంపుల విషయంలో మనం ఉండవలసినంత జాగ్రత్త కలదు. అదే బైబిల్లో కూడా చెప్తాడు, నువ్వు నీ బట్టలకు ఇచ్చే విలువ, నువ్వు తినే అన్నానికి ఇచ్చే విలువ, నీ పరిసరాలకు ఇచ్చే విలువ కూడా ఆ మాత్రం విలువ కూడా ఇవ్వా నీకు వచ్చే తలంపుల విషయంలో. ఇప్పుడు మన బట్ట ఏమైనా బాడైపోయినట్టు ఎలా దులుపుకుంటాం, బట్టకాడికి జాగ్రత్తగానే ఉంటాం, మరి కంచం సరిగ్గా లేకపోతే దాన్ని ఇంకోసారి వాష్ చేసుకుంటాం అంతే కదా, చేతులు సరిగ్గా లేకపోతే వాష్ చేసుకుని మనం భోజనం చేస్తాం. నీ చేతులకు ఇచ్చే విలువ, నీ కంచాలకు ఇచ్చే విలువ, నీ మంచాలకు ఇచ్చే విలువ, నీ శరీరానికి ఇచ్చే విలువ, నీ తలంపులకు ఆమాత్రం విలువ ఇవ్వద్దా? నువ్వు చనిపోయిన తర్వాత నీ కూడా తలంపులు వస్తాయి, నీ కంచాలు రావు, శరీరాలు రావు, మంచాలు రావు, అవి ఇంట్లోనే ఉంటాయి. మరి నీ శరీరం కాలిపోయిన తర్వాత కూడా నీ తలంపులు నీ కూడా వస్తాయి. కనీసం పని ఎక్కువ విలువ పోయినా నీ బట్టలకు ఇచ్చే, నీ దుప్పట్లకు ఇచ్చే విలువ కూడా నీ తలంపులకు ఇవ్వవా అన్నాడు బైబిల్లో. ఎందుకంటే మన మరణానంతర జీవితంలో మనకు కూడా అవే వచ్చాయి, మన శరీరం రానప్పుడు మన బట్టలు ఎలా వస్తాయి, మరణానంతర జీవితంలో కానీ మన తలంపులు వస్తాయి. అంటే ప్రతి తలంపుకి మనం సమాధానం చెప్పాలి. నాకు ఏదైనా ఎవరినైనా చూసి అసూయం కలిగింది అనుకోని మాట వచ్చి, లేకపోతే మీలో ఎవరినైనా చూసి నేను చెడ్డవారు అనుకుంటాను అనుకోండి, దానికి కూడా ఏదో జన్మలో భగవంతుడు నా చేత సమాధానం చెప్పిస్తాడు, వాడే కర్మ పడగాలి. జీవిత విధానంలో దైనందిన జీవితంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అదే దానికి ఉపనిషత్తులో చెప్తాడు ఒక మాట, కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, అలాగే భగవంతుని తెలుసుకోవాలని ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోకి రావాలి, భగవద్ అనుభవం పొందాలనుకున్నవాడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలని ఉపనిషత్తు చెప్పింది. మనస్సు అంటే అనేక తలంపుల యొక్క సమూహం, అది అనేక సంకల్పముల యొక్క సమూహం. కృష్ణుడు చెప్పింది ఏమిటంటే, నీ మనస్సును స్నేహితుడిగా చేసుకో, అది నీకు ఉపకారం చేస్తుంది. నీ మనస్సును విరోధంగా పెట్టుకోవద్దు, విరోధంగా పెట్టుకుంటే నీకు అపకారం చేస్తుంది. నువ్వు అభివృద్ధిలోకి వచ్చినా నీ మనస్సే కారణం, పతనం అయిపోయినా నీ మనస్సే కారణం. నీ మనస్సు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను సుఖపెట్టలేరు, నీ మనస్సు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను దుఃఖపెట్టలేరు. అంటే మనస్సు ప్రధానం. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మనస్సు అనగటం అంటే ఏమిటని, లోపల నీకు ఒక ఆధ్యాత్మిక హృదయం ఉంది. నేను అందరి హృదయాల్లో ఉన్నారని భగవంతుడు చెప్పాడు చూడండి, అక్కడి నుంచే మనస్సు ఉదయిస్తాను. అయితే నీ మనస్సుని, మనస్సు ఎక్కడైతే ఉదయిస్తుందో అటువైపు మనస్సును మళ్లించటం, మనస్సుని అనగటం. అంటే మనస్సు తన మూలంలోకి వెళ్ళి కొలిది అది అణుగుతూ ఉంటుంది. అది మనస్సు తన మూలంలోకి వెళ్ళి కొలిది అది అణుగుతూ ఉంటుంది. మనకి ఏదైనా ద్వేషం వచ్చిందనుకోండి, మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. లేకపోతే ఎవరి మీదైనా రాగం వచ్చింది అనుకోండి, మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరి మీదైనా కోపం వచ్చింది అనుకోండి, మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మనస్సు నువ్వు మనస్సును అణచడానికి నువ్వు అణుగు నువ్వు అణుగు మనస్సును అడగమంటే దానంతటది అనగదు. దాంట్లో నీకున్న వికారాలు తగ్గించుకుంటే, అంటే ఏ కారణం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుందో ఆ కారణాలు తెలుసుకుని ఆ కారణాలను తొలగిస్తే మనస్సు అణగచ్చు. ఇది బాగా అర్థం చేసుకోండి. మన మనస్సు అసలు బాహ్యముఖానికి వెంటికి వెళుతుంది అని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళ మనస్సు ఒక్కొక్క కారణం వల్ల మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది. మనస్సు ఏ కారణం వల్ల బాహ్యముఖానికి వెళుతుందో తెలుసుకుని ఆ కారణాలను తీసేస్తే మనస్సు అణుగుతుంది. ఇప్పుడు మనకేదో ఇప్పుడు జ్వరం 100 కారణాల వల్ల జ్వరం రావచ్చు. ఫీవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. జ్వరం జబ్బు కాదు, ఏదో కారణం వల్ల ఆ జ్వరం వస్తుంది. ఆ జ్వరం రావడానికి కారణాలు 100 కారణాలు ఉండొచ్చు. నీకో కారణం ఉండొచ్చు జ్వరం రావడానికి, నాకో కారణం ఉండొచ్చు జ్వరం రావడానికి. ఆ కారణం ఆ జ్వరం ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణం పోతే జ్వరం పోతుంది. అదేవిధంగా మనస్సు నీకో కారణం వల్ల బాహ్యముఖానికి వెళ్ళొచ్చు, నాకో కారణం వల్ల బాహ్యముఖానికి వెళ్ళొచ్చు. మనస్సు ఏ కారణం వల్ల బాహ్యముఖానికి వెళుతుందో ఆ కారణాన్ని మనం తొలగించగలిగితే ఆ దానంతరవే అణగిపోతుంది. అది అంటే ఏమక్కర్లేదు. ఇప్పుడు నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పుల్లో మనం కట్లు అయితే మానేస్తే నీళ్లు పెట్టి ఆరక్కర్లేదు. నిప్పు ఉందనుకోండి అందులో కట్లు, ఆ కట్లు మనం బయటకు తీసేస్తాం అనుకోండి, నీళ్లు పెట్టి ఆరపక్కర్లేదు. కట్లు ఎప్పుడైతే లేదో ఆ మంట వచ్చే కట్లు ఎప్పుడైతే లేదో మంట దానంతరవే ఆరిపోతుంది. మళ్ళీ నీళ్లు పోయక్కర్లేదు, దాని మీద కట్లు బయటకు తీసేస్తే ఆరిపోతుంది. అంటే మనస్సు బాహ్యముఖానికి వెళ్ళే కారణాలను ఒకే కారణం బయటకు లాగేస్తే అదే చల్లారిపోతుంది. అంటే మనస్సు ఎలా అణుగుతుంది అంటే రాగద్వేషాలు తగ్గించుకుంటే అణగిపోతుంది. అంటే మనస్సు అంటే ఒక గడ్డితాడు. మనస్సు అంటే ఏంటి? గడ్డితాడు. ఆ గడ్డితాడు అంటే ఏంటి? అనేక గడ్డి పరకలను చేస్తే తాడయింది. ఒక్కో గడ్డి పరకు ఒకే గడ్డి పరక బయట తీసేస్తే ఇంకా గడ్డితాడు లేనే లేదు. అలాగే నీకున్న కోరికల్ని నీకున్న తలంపుల్ని ఒక్కోటి బయట తీస్తే అరే మనస్సు నీకు కనపడదు. అసలు గడ్డితాడులోని గడ్డి పరకలు బయట తీసేస్తే ఇంకా గడ్డితాడు లేదు. అలాగే మనస్సులోని నీకు ఆలోచన నీ సంకల్పాలను ఒక్కోటి బయటకు తీసేస్తే నీకు మనస్సు అంటూ ఏమీ మిగలదు. కొన్ని కోరికల యొక్క సమూహం, తలంపుల యొక్క సమూహమే మనస్సు. ఎందుకు నీ మనస్సు శరీరాన్ని అంటిపెట్టుకుంటుందో, ఎందుకు నీ మనస్సు లోకాన్ని అంటిపెట్టుకుంటుందో, ఈ లోకవాసన దేహవాసన శాస్త్రవాసనలోంచి మనస్సును తప్పిస్తే ఈ కాగితాన్ని వదిలేస్తే భూమి మీద ఎలా పడుతుందో అలా మనస్సు వెళ్ళి హృదయ గుహలో పడిపోతుంది. ఇంకొక దాని పుట్టుక స్థానం అదే హృదయమే పుట్టుక స్థానం. అంటే నేను అందరి హృదయాల్లో చైతన్య రూపంలో ఉన్నారని చెప్పాడు చూశారండి. అక్కడికి వెళ్ళి పడిపోతుంది భగవంతుడు. అంచేత ఈ మనస్సు అన్నీ అక్కడ పడిపోతుంది. అంచేత మీకు మనస్సు ఎలా అణుగుతుంది అంటే, ఇది మీకు ఇష్టమైన ఒక రూపాన్ని తీసుకోండి. ముందే చెప్పాను అది దేవతా పురుషుల్లో లేకపోతే మానవ గురువుల్లో లేకపోతే దేవతల్లో ఎవరెవరు వెంకటేశ్వర అత్యవతారం కానీ మేనిఫెస్టెడ్ గాడు కృష్ణుడు రాముడు ఎవరు కానీ మీకు ఇష్టమైన దేవుని ఒకరిని తీసుకోండి. ఆ రూపాన్ని ధ్యానం చేయండి, ఆ నామాన్ని స్మరించండి, మనస్సు అణుగుతుంది. ఇప్పుడు ఇందుకే అడిగిన ప్రశ్న ఏంటి, మనస్సు ఎలాగా అణుగుతుంది? అష్టమాని మన శరీరం మనకు జ్ఞాపకం వస్తాయంటే మనస్సు అణగదు. అష్టమాని మన పేరే మనకు జ్ఞాపకం వస్తాయంటే మన మనస్సు అణగదు. నీకు ఈ మనస్సు పెరగడానికి కారణం ఏంటంటే నీ దేహము నీ పేరు. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీకు ఈ గౌరవం వస్తుంది మీకు ఈ పేరు వస్తుంది అంటే వాడు పనిచేస్తారు. అంతే కదా, ఎవరైనా దేహాన్ని చిచ్చాడు అనుకోండి వాడి కోపం వస్తుంది, దేహాన్ని పొగిడాడు అనుకోండి వాడికి సంతోషం వస్తుంది. అంతే కదా, ఇవన్నీ అంటే దేహాన్ని పొగిడితే ఎవరికి సంతోషం వస్తుంది? దేహానికి సంతోషం కాదు మనస్సుకు వస్తుంది. మరి దేహాన్ని పొగిడితే మనస్సుకి ఎందుకు సంతోషం వస్తుంది? ఈ దేహం నేనని అది అనుకుంటాను కాబట్టి. అయితే దేహాన్ని ఎవరైనా తిట్టారనుకోండి మనసు కోపం వస్తుంది. ఎందుకు అనుకుంటాను? ఈ దేహం నాదని అది అనుకుంటాను కాబట్టి దానికి కోపం వస్తుంది. అయితే నీకు మనస్సు అడగాలంటే భగవంతుడి యొక్క అవతార పురుషుల్లో నీకు ఇష్టమైనటువంటి మేనిఫెస్టెడ్ గాడ్స్లో నీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చెయ్యి, ఆ నామాన్ని స్మరించు. ఆ నామాన్ని స్మరించగా రూపాన్ని ధ్యానం చేయగా నీ రూపానికి దూరం అవుతావు, నీ నామానికి దూరం అయిపోతావు. మనం భగవంతుని రూపాన్ని ధ్యానం చేసి భగవంతుని నామాన్ని స్మరిస్తుంటే మన రూపానికి మనం దూరం అవుతాం, మన నామానికి మనం దూరం అవుతాం, భగవంతుడి రూపానికి దగ్గర అవుతాం, భగవంతుడి యొక్క నామానికి మనం దగ్గర అవుతాం. అప్పుడు మనస్సు అనుగుతుంది. ఏక వస్తువుని చింతించటం వల్ల, నీకు ఇష్టమైన దేవుణ్ణి తీసుకుని నీకు ఇష్టమైన సత్పదార్థాన్ని తీసుకుని దాన్ని నిరంతరం చింతించటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనస్సు అణుగుతుంది. మనస్సు అణిగిన వాడు ఎలా జీవిస్తాడు? అలా మనస్సు అణిగిన వాడు ఎలా జీవిస్తాడంటే చచ్చిన వాడు వలె జీవిస్తాడు. చచ్చిన వాడు వలె జీవించడం అంటే ఏంటంటే పని చేయడం ముద్దుగా ఉంటాడని కాదు. అంటే వాడు పని చేస్తూ ఉంటాడు, వాడి పద్ధతిలో వాడు పని చేస్తూ ఉంటాడు, కానీ వాడి వికారం వల్ల ఏ పని చేయడు. మనస్సు ఎవరికైతే అడిగిపోయిందో వాడికి ఈ దేహం ఆ మనస్సుకి పనిమిట్టుగా ఉండదు, లోపలనే ఈశ్వరుడికి పనిమిట్టుగా ఉంటుంది. దేహం దేవాలయం అవచ్చు. ఎవడ మనస్సు అయితే అణిగిపోయిందో వాడి దేహం శవం కాదు, వాడి దేహం దేవాలయం. మనస్సు అణిగిన వాడు ఎలా జీవిస్తాడని ప్రశ్న. చచ్చిన వాడవలే జీవిస్తాడు. చచ్చిన వాడవలే జీవించడం అంటే అర్థం ఏంటంటే వాడు చేసి ఈ పని ఏదో నిర్మలంగా నిశ్చలంగా చేసుకెళ్ళిపోతాడు. నీకు అర్థమవుతుంది? మీరు వాడిని మీరు పొగుడుతా అంటే వాడేమో అడిగిన ఉబ్బుపోడు, మీరు విమర్శిస్తా అంటే కుంగిపోడు. మనస్సు అణిగిన వాడికి ఆ రియాక్షన్ ఉండనే ఉండదు. మనస్సు అణిగిన వాడికి రియాక్షన్ ఉండనే ఉండదు. అసలు యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండనే ఉండదు. వాడు పని మటుకు నిర్మూలంగా చేసుకెళ్ళిపోతాడు. ఎవరికైతే మనస్సు అడిగిందో వాడి దేహాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుని ఆ దేహం ద్వారా ఈశ్వరుడు పనిచేస్తాడు. నువ్వు కూడా ఈశ్వరుడు స్వరూపం. మనస్సు అణిగిన వాడు ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందుతాడు. అంచేత ఆ దేహం దేవాలయం అవుతుంది. మనస్సు అణిగినప్పుడు మనస్సులోని వికారాలు కూడా అణిగిపోతాయి. అంచేత వికారాలకి స్వాధీనమై ఉండగా దేహం ఈశ్వరుడికి పరమేశ్వరుడికి పరమాత్మకి పరమాత్మ యొక్క స్వాధీనం చేసుకుంటాడు. మనస్సు అణిగిపోయిన వాడి దేహాన్ని పరమేశ్వరుడు, ఎవరైతే మనం దేవుడు అనుకుంటున్నాడో ఆ దేవుడు స్వాధీనంలో ఆ దేహం ఉంటుంది. వాడిని మనం మహాజ్ఞానాన్ని పిలుస్తాం. మనస్సు అణిగిన వాడు చచ్చిన వాడిలాగా బతుకుతాడు. ప్రశ్న రెండు ప్రశ్నలు అడిగారు, సమాధానం. చచ్చిన వాడు అంటే ఏం పని చేయడని వివరించమని అడిగారు. అది పని చేయడని ఈ గోడలా ఉంటాడని స్తంభంలాగా ఉంటాడని కాదు. వాళ్ళు రియాక్షన్ ఉండదు. వాడు చేసుకునేది వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నిర్మలంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. వాడికి ఏదైనా సన్మానాలు చేస్తే వాడు ఏం పొంగిపోడు. సన్మానాలు చేయకుండా దోషండే చేస్తాం అనుకోండి, వాడు ఏం కుంగిపోడు. దానికి సంబంధించినటువంటి రియాక్షన్ వాడికి ఉండదు. అందరి వేళల్లో పన్నే చూసుకుంటూ ఉంటాడు. భేదం మనస్సులో ఉంది. మనస్సు దాటితే భేదం లేదు. అంటే అందరి వేళల్లోనే తన్నే చూసుకుంటూ ఉంటాడు. తన హృదయంలో అందరినీ చూసుకుంటూ ఉంటాడు. మనస్సు అణిగిన వాడు అలాగ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాపకించుకోండి, మనస్సు అణిగిన వాడికి అణగని వాడికి తేడా ఎలా ఉంటుందంటే, ఇతరులతో వ్యవహరించేటప్పుడు వాడు మామూలుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అవునండి, ఇతరులతో శాంతి వ్యవహరిస్తాడు. వాడు ఉద్రేకపడతాడు అనుకోండి, వాడు ఉద్రేకపడ్డాడు కదా, నాకు మటుకు ఉద్రేకపడతాం చేత కదా నేను ఉద్రేకపడ్డాడు. ఏం చేయాలి ఇక్కడ మనస్సు లేదు. బాగా అర్థం చేసుకోండి, మనస్సు అనేది వాడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు తన పద్ధతిలో పైట్గానే వ్యవహరిస్తాడు. కానీ వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో వాళ్ళని ఇమిటేట్ చేయడు వీడు. అయితే అక్కడ జీవలక్షణాలు వీళ్ళు ఉండవు. ఎవరు మనస్సు అడిగిన వాళ్ళు జీవలక్షణాలు ఉండవు. దైవ లక్షణాలు ఉంటాయి, కళ్యాణ గుణాలు ఉంటాయి. అయితే వాడిని ఇమిటేట్ చేయడు, వాడిని ఇమిటేట్ చేయడు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మనకి ఎవరైనా మనస్సు అనగలేదు అనుకోండి, మనకి ఎవరైనా మనకు అపకారం చేస్తే మనం కూడా వాళ్ళకి అపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎవరైనా మనకు అపకారం చేశారనుకోండి, మనకు మనస్సు అనగలేదు అనుకోండి, ఎప్పుడు జరుగుతాడని కనిపెట్టుకుంటాం. వాడికి మళ్ళీ మనం అపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. మనస్సు అణిగిన వాడికి మనం ఏదైనా అపకారం చేసామనుకోండి, తిరిగి వాడు మనకు ఉపకారమే చేస్తాడు కానీ అపకారం చేయడు. ఏం చేస్తా, అపకారం చేసే గుణం ఎప్పుడూ చచ్చిపోయింది కాబట్టి. అసలు ఇతరులతోటి ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు, జీవకృతితో వ్యవహరించేటప్పుడు వాడి పద్ధతే డిఫరెంట్గా ఉంటుంది. జ్ఞాని పద్ధతే డిఫరెంట్గా ఉంటుంది. అంచేత మనస్సు ఎవరికైతే పూర్తిగా అణిగిందో, వేరుతో సహా నశించిందో, ఆ దేహం మనస్సు స్వాధీనంలో ఉండదు, పరమేశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. అంచేత ఆ దేహమే దేవాలయం అవుతుంది. అందుకే శిరిడి సాయిబాబాకి వీళ్ళకి గుళ్ళు కట్టించడు. కేవిక రాజుగారు అనేవారు మాట, కొన్ని వందల కోట్లు సంపాదించామండి మేము, 1000 కోట్లు సంపాదించాం. కాకినాడ ఫ్యాక్టరీకి మాకు సంవత్సరానికి 100 కోట్లు వస్తుంది. ఒక మిగతా ఫ్యాక్టరీలు మాట చేయండి, కాకినాడ ఫ్యాక్టరీకే మాకు 100 కోట్లు లాభం వస్తుంది. ఆయన ఏమన్నారంటే, ఏమండి నేను 1000 కోట్లు సంపాదించినా మమ్మల్ని ఎవడో పూజించడం లేదు, మమ్మల్ని ఎవడో గౌరవించడం లేదని చెప్పాడు. ఆయన మేము 1000 కోట్లు సంపాదించాము, ఎవడో మమ్మల్ని గౌరవించడం లేదు, మా బొమ్మ ఎవడో పెట్టుకోడు. ఈ కేవీకరాజు గారు అన్నమాట. ఎవరిని మీరు ఆరాధిస్తుంటే, ఎవరిని జపిస్తుంటే మీ మనస్సుకు నిర్మలత్వం వస్తుందో, మీ మనస్సు అణుగుతుందో వాళ్ళని ఆరాధిస్తారు. కానీ ఈ పైసలు ఉన్న దాన్ని వేసుకుని ఎవడో తిరుగుతాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇవాళ సబ్జెక్ట్ వచ్చిందనుకోండి, నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఎంత ధనం ఉందో, ప్రపంచంలో ఎంత సంపద ఉందో, ఈ సంపద అంతా కూడా కలిసి ఒక మూట పెడితే ఒక జ్ఞాని యొక్క శాంతి ముందు బలాదు. ఇంకేం చెప్పంటారు చెప్పండి. ఎక్కడో 4 ముగ్గురు ఆస్తి కాదని చెప్పి ప్రపంచంలో ఉన్న ఇన్ని అమెరికాతో సహా ప్రపంచంలో ఉన్న సంపద అంతా తీసుకెళ్ళి గొట్ట కింద పక్కన పెడితే ఒక జ్ఞాని అనుభవంలోకి వచ్చిన శాంతి ముందు అది దాన్ని పోల్చడానికే వీలేదు ఆ సంపద. మీకు మోక్షం రావాలంటే ఒక పద్ధతి చెప్తాను. ఇంకా 10 మాటలు ఈ మాట చెప్పి మనం లేచిపోయినా ఇబ్బంది లేదు. మనందరికీ ప్రశాంతంగా కూర్చున్నాం. ఎవరు గుండె మీద వారు చేయొచ్చు చెప్పండి. నిజంగా మనకు లోకం మీద గౌరవం ఉందా, దేవుడి మీద గౌరవం ఉందా? ఈ లోకాన్ని ఎవరైతే సృష్టించాడో వాడి మీద మనకు గౌరవం ఉందా, లోకం మీద గౌరవం ఉందా? మనకి ఈ లోకం మీద ఉన్న గౌరవంలో వంద వంతు లేదు. ఈ లోకాన్ని ఎవరైతే సృష్టించాడో వాడి మీద గౌరవం, ఈ లోకం మీద మనకున్న గౌరవంలో వంద వంతు లేదు. అయితే మన సృష్టి మీద మానవుడికి గౌరవం ఉంది, కానీ మన మీద లేదనే సంగతి అడిగి తెలుస్తూ ఉంటుంది కదా. వాడు అమాయకుడా, వాడిని మోసం చేయగలం. మనకి ఈ లోకం మీద ఎంత గౌరవం ఉందో అంత గౌరవం ఈశ్వరుడి మీద మనకు గౌరవం ఉంటే ఎవరు మీకు చెప్పక్కర్ లేకుండా ఈశ్వరుడు వచ్చి మీకు స్వరూపం ఇస్తాడు. మీరు చెప్పండి, మీకు ఎవరి మీద గౌరవం ఉండదు, ఎవరిని మోసం చేస్తాము? మీరు ఎవరు చెప్తాం? మనకు లోకం మీద ఉన్న గౌరవంలో వంద వంతు కూడా పరమేశ్వరుడి మీద గౌరవం లేదు. మనకి ఎక్కువ అక్కర్లేదు. లోకం మీద ఎంత గౌరవం ఉందో అంత గౌరవం ఈశ్వరుడి మీద ఉంటే ఈశ్వరుడు తన స్వరూపాన్ని మనకు ఇస్తాడు, అడగకుండా ఇస్తాడు. అడిగకిచ్చడు నీవు అకలంక మన కీర్తి హాని చేయక బ్రోము అరుణాచల. మనకు అడగకుండా ఇస్తాడు. మనకు అర్హత వచ్చినప్పుడు మనకు లోకం మీద అంతకంటే అదనంగా అక్కర్లేదు. నీకు కళ్ళు, నీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం మీద నీకు ఎంత గౌరవం ఉందో అంత గౌరవం ఈ సృష్టికి, ఈ సృష్టికి యజమానైనటువంటి ఈశ్వరుడి మీద నీకు అంత గౌరవం ఉంటాయన్న స్వరూపాన్ని ఎక్కిస్తాడు. మిగతా మాటలను తీసి పక్కన పెట్టండి. ఎవరికొంద నీకు ఎంతసేపు లోకం గౌరవం సంపాదిందా అని ప్రయత్నమే, కానీ భగవంతుడి సంతోషాన్ని సంపాదిందాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిందాం అనే ధోరణే మనకు లేదు. అసలు ఈ పూజలు చేసేవాడికి లేదు, ఈ జపాలు చేసేవాడికి లేదు. అసలు ఈ పూజ జపం ఎందుకు పెట్టారంటే మనస్సు నిగ్రహం కోసం. పూజ చేతులతో చేస్తాం, మా జపం నోటితోడు చేస్తాం, ధ్యానం మనస్సుతోడు చేస్తాం. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మన పెద్దలు మనసు అనగటానికి. డబ్బు ఉంది కాబట్టి మనస్సు అనగదు. ఇప్పుడు పరమేశ్వరుని చేతులతో అర్చన చేస్తే, నోడితో జపిస్తే, మనస్సుతో ధ్యానం చేస్తే మనస్సు అనగుతుంది. ఈ పూజ అందుకే ఏర్పాటు చేశారు, జపము అందుకే ఏర్పాటు చేశారు, ధ్యానము అందుకే ఏర్పాటు చేసి ఎందుకని మనో నిగ్రహం కోసం. ఇది కూడా అంతే. ఈ సత్సంగ సమావేశాలు కూడా మీ మనస్సును నియమించుకోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి కాబట్టి ఈ సత్పురుషుడి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే మహాత్ములతో సాంగత్యం, నిజతత్వాన్ని తెలుసుకోవడానికి మంచి పద్ధతి సత్పురుషులతోటి, మహర్షులతోటి, యోగులతోటి, అవతార పురుషులతోటి సాంగత్యం. ఎందుకంటే నీ హృదయంలో ఉంటుంది నిజం నీకు తెలియబడుతుంది. అంతకంటే ఏం కావాలి? నీ హృదయంలో ఉన్న నిజం, నీ హృదయంలో ఉన్న చావులేని వస్తువు, నీ హృదయంలో ఉన్న శాంతి, నీ హృదయంలో ఉన్న అమృతం నీ చేతికి అందుతుంది. నీ చేతికి అందుతుంది అయ్యా. అందుకే మహాత్ములతోటి, పెద్దలతోటి సాంగత్యం చేయటం. అందుకే మనం అందరం పిరికి వాళ్ళం. మానవులు ఎవరివాళ్ళు ఏమి చేస్తే అది చేయాలంటుంది మనకి. మన ఇంట్లో అలాగే మాట్లాడుతున్నారు కాదు, మనం కూడా అలా మాట్లాడదాం. ఈ అనుకరణ వల్లే ప్రమాదం వస్తుంది. అనుకరణ ఎందుకు వస్తుంది అంటే మనలో ఆత్మవిశ్వాసం లేనప్పుడు, మన మీద మనకు విశ్వాసం లేనప్పుడు అనుకరణ వస్తుంది. ఏమక్కర్లేదు. మీరు సిగరెట్లు కాల్చేవాళ్ళతో ఒక సంవత్సరం మీరు స్నేహం చేయండి, మనకు తెలియకుండా మనం సిగరెట్లు కాల్చేస్తాం. తరు ముక్కు పొడిని పీల్చే వాళ్ళతో మీరు స్నేహం చేయని కొంతకాలం మీకు తెలియకుండా మీరు కూడా ముక్కు పొడిని పీల్చేస్తారు. అంటే సహవాసం వల్ల వైబ్రేషన్స్ వీళ్ళ బ్రెయిన్ మీద పనిచేస్తాయి. అయితే నీకు ఆ సాంగత్యం ఎందుకంటే, హోలీ కంపెనీ ఎందుకంటే, ఆ సత్పురుషుడు సహవాసం వల్ల నీకు తెలియకుండా వాడి యొక్క తరంగాలు, ఆ శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు, ఆ శాంతి తరంగాలు నీకు తెలియదు. నీకు తెలియకుండానే నీ హృదయంలోకి చొచ్చుకుపోతాయి. అయితే నిజమైన గురు ఏమనుకుంటాడంటే, వీళ్ళకి నేను సహకారం చేస్తున్నాను గురువు, మీరు అనుకోవాలని గురువు అనుకోడు. ఎందుకు అనుకోడు చెప్పండి. అక్కడ మనసు లేదు కాబట్టి ఇది సీక్రెట్ అర్థం చేసుకోండి. భగవాన్ కూడా ఎవరైనా విమర్శిస్తూ ఉండేవారు, విమర్శించి ఏమనేవారంటే, మళ్ళీ 10 రోజులు నాకు ఏదో పొరపాటును కంగారు పడన్నావు అనే మాటలు ఏం అనుకోకుండా అనేవారు భగవాన్. ఏమనుకోవటానికి నువ్వు నాకు మనసు ఉంటే నువ్వు ఏమైనా అనుకోవద్దని చెప్పకపోయినా అనుకుంటాను వీరా. నువ్వు నాకు మనస్సు ఉందనుకో, నువ్వు ఏం అనుకోవద్దు అని చెప్పి చెప్పకపోయినా అనుకుంటాను. ఆ ఫీలింగ్ హర్ట్ అవుతుంది కదా. అంటే అనుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. నువ్వు స్తోత్రం చేసినా అనుకోవడానికి ఎవరు లేరు. నువ్వు కదా దోషణ చేసినా ఎవరు అనుకోవడానికి, ఇక్కడ ఎవరు లేరు. వాడి వాడు ఏనాడో చచ్చిపోయాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు తెలియదు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో మీకు, అంటే ఆత్మ యొక్క వైభవం, జ్ఞాన వైభవం యొక్క వైభవం, ఆ జ్ఞానం లేని వాడికి తెలియదు. భగవాన్ చెప్పారు కదా, నేను ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం కలిగిన తర్వాత 6 వారాలు ఇంట్లో ఉన్నాను, ఒక్కడ గుర్తించలేదన్నారు. ఇంకా గుర్తించడానికి వాళ్ళకి యోగ్యత ఉంటే కదా, ఎంత అరగతి ఉంటేనే కానీ జ్ఞానిని గుర్తించడం చాలా కష్టం. జ్ఞాని చేసే పని ఏంటంటే, మాటలు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు, మౌనంగానే చేసుకుపోతారు. మౌనం అన్నిటికంటే శక్తివంతమైనది. ప్రాక్టీస్ సైలెన్స్.
ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. వైకుంఠం ఎక్కడుంది, కైలాసం ఎక్కడుంది, మోక్షం ఎలా పొందుతాం, ఆ గొడవలు మనకు అనవసరం. ముందు ఎందులోంచి విడుదల పొందాలని శాస్త్రం చెబుతుంది, అందులోంచి ఈ తుక్కులోంచి బయటకు రా. అది తర్వాత చూద్దాం, తర్వాత ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తామో ఎక్కడ ఉంటామో ఆ గొడవ ఎంచుకుని ముందు ఈ తుక్కులోంచి నువ్వు బయటకు రా. ఆ తుక్కు ఎవరు? బియ్యమ్మాయి. బి అంటే బాడీ, ఎం అంటే మైండ్, ఐ అంటే ఇంటలెక్ట్. ఈ తుక్కులోంచి నువ్వు బయటకు రా, తర్వాత అది మోక్షం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. ముందు ఈ తుక్కులోంచి బయటకు రా, ఈ దష్టిలోంచి బయటకు రా, నువ్వు తర్వాత పొందవలసింది పొందుతావు. అయితే మౌనానుకున్న శక్తి మాటకు లేదు, మౌనానుకున్న శక్తి మాటకు లేదు. అయితే మౌనం యొక్క విలువ మీకు తెలియటం లేదు కాబట్టి మాటలు చెప్పమంటున్నారు. అంటే గురువు అంటే దేహం కాదు, గురువు అంటే దేహం కాదు. అంటే గురువు దేహం పోయినా గురువుతో మనకు అనుబంధం అలాగే కంటిన్యూ అవుతాం. ఎప్పుడు మనకు మోక్ష అనుభవం పొందేవారు అసలు ఆప్యాయత, గురువు మీద ఆప్యాయత ప్రేమ అది లోపల నుంచి రావాలి, కానీ అంటించుకుంటే రాలేదు. జన్మాంతరమైన అనుబంధాన్ని బట్టి అది ఉబ్బుకి ఉబ్బుకి ఆప్యాయత ప్రేమ వస్తుంది. ఒకసారి రమణ మహర్షి భక్తుడు ఢిల్లీలో ఒక ఉద్యోగం చేసేవాడు, ఆయన ఢిల్లీ సెక్రటేరియట్లో ఉద్యోగం. రెండు ఉద్యోగం వస్తే అరుణాచలం వచ్చిన తర్వాత ఒకరోజు రెండు రోజులు నాకు వెళ్ళిపోవాలనిపించింది అటానికి. మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు, ఎప్పుడు అరుణాచలం వెళ్ళవా, ఎప్పుడు అరుణాచలం, అక్కడ ఉండలేకపోతున్నాడు, ఇక్కడ ఉండలేకపోతున్నాడు. ఉద్యోగం కూడా మనం పోడూరు నుంచి అరుణాచలం వెళ్తే మరుసటి రోజునే మళ్ళీ పోడూరు కూడా మనకు పోడూరు జ్ఞాపకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నిజమే అది నిజా. అతను ఉద్యోగిస్తే ఏం చెప్పారంటే, ఏమంటే ఢిల్లీలో ఉన్నప్పుడేమో అరుణాచలం చూడాలి, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, తీరా వస్తున్నాను, మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలనిపిస్తుంది, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నాం అనుకుంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అరుణాచలం వచ్చేయాలనిపిస్తుంది. ఇదేం కూడా అన్నాడు, అరుణాచలం అన్నా మేమేదో ఇష్టంగా వస్తున్నాం, మీరేమో మీదేంత ప్రేమగంట దూరానికి మేము వస్తుంటే మీరు ముఖం ఇంకో పక్క పెట్టి మీరు చూసుకుంటూ ఉంటారు, మీకు అర్థమవుతుందండి. అయితే ఇక్కడ ఉన్నప్పుడేమో అక్కడికి వెళ్ళిపోవాలంటుంది, పోనీ ఢిల్లీలో పడి ఉన్నామంటే ఢిల్లీలో నెలలు ఉండేది, మళ్ళీ అరుణాచలం ఎప్పుడు చూద్దాం, అరుణాచలం ఎప్పుడు చూద్దాం అని అనిపిస్తాం. ఇదే కూడా ఏంటంటే, గురువు అంటే నువ్వు శరీరం అనుకుంటున్నావయ్యా, గురువు అంటే ఆత్మ, ఆత్మకి భిన్నంగా నువ్వు ఉన్నావు, ఆ చైతన్యానికి భిన్నంగా నువ్వు ఉన్నావు అనుకున్నంత కాదు ఈ తెప్పల తత్వం అన్నాడు. ఒక స్థలం మీద కూడా ఎక్కువ వ్యామోహం పెట్టుకోకూడదు మనం, అది కూడా బంధిస్తుంది. ఇప్పుడు వారే నేను జిన్నూరు నుంచి వచ్చాననుకోండి ఇక్కడికి, నేను 10 రోజులు ఇక్కడ ఇది ఇక్కడ ఉండాలనుకోండి, ఈ గోగులు మఠంలో ఉండాలనుకోండి, నేను జిన్నూరులో ఎలా ఉన్నానో గోగులు మఠంలో అలా ఉండకపోతే నా మనసులో ఏదో దోషం ఉందని గుర్తుంది. కొంతమంది కొత్త చోటుకి వెళ్తే అసలు నిద్ర పట్టదు, కొంతమందికి కొత్త చోటుకి వెళితే అసలు నిద్రే పట్టదు కొంతమందికి. అయితే నువ్వు ఆ ఢిల్లీ వాడిని ఏమన్నాడంటే, నువ్వు గురువు అంటే దేహం అనుకుంటున్నావయ్యా, దేహం వారి గురువు అంతటా ఉన్నాడు, కానీ గురువు నువ్వు దేహానికే పరిమితం చేస్తున్నావు. అయితే ఢిల్లీ నుంచి అరుణాచలం వచ్చాక మళ్ళీ ఇక్కడ అరుణాచలం వచ్చిన తర్వాత అరుణాచలం 4 రోజులు నాకు నీకు పాతవాసం ఉన్నావు కదా, మళ్ళీ ఆ పాతవాసం ఎక్కడ తీసుకుపోతా, నేను ఢిల్లీ తీసుకుపోతా. ఇంత నీకు ఆ చైతన్యానుభవం వచ్చే వరకు, ఆత్మానుభవం వచ్చే వరకు, ఆ నిర్గుణానుభవం వచ్చే వరకు, ఆ నిరాకారానుభవం వచ్చే వరకు ఈ అవిటాలు రావటం, ఈ పోకలు రాకలు తప్పవు అన్నాడు. కొంతమంది మేము అరుణాచలం వెళ్ళిపోతాం, అరుణాచలం వెళ్ళిపోతాం, 2 నెలల నుంచి గోల ముందు అక్కడికి వెళ్ళి ఉండేది ఒక్కరోజు, అది అక్కడి నుంచి పరిగెత్తుకు రావటం గోల గోల. ఇంకా 2 నెలల నుంచి, 2 నెలల ముందే ప్రయాణం, 2 నెలల నుంచి మేము వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం, ఉండేది అంతా 2 రోజులు. మళ్ళీ నరసాపురం వచ్చి పడిపోతాయి కానీ వాళ్ళకి మత ఉండదు. ఈ గందరగోళం అంటే దేహబుద్ధిలోంచి వస్తుంది, ఆత్మబుద్ధి వచ్చే వరకు అల్లరి తప్పదు ఇది భగవాన్ చెప్తుంది. ఆ ఢిల్లీ వాడు అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పారు, ఈ పుస్తకంలో లేదనుకున్నది, ఢిల్లీ వాడు అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పి, నీకు ఆత్మబుద్ధి కలవరికి అల్లరి తప్పదు. గురువు అంటే దేహం కాదు, దేహం ఉన్నప్పుడు కూడా దేహం కాదు. అంటే గురువు దేహం ఛాలించిన తర్వాత కూడా, గురువు దేహం పడిపోయిన తర్వాత కూడా గురువుతో అనుబంధం నీకు పోదు. నిజమైన గురువు ఎక్కడున్నాడు? నిజమైన గురువు లోపల ఉన్నాడు. నిజమైన గురువు, నిజమైన అరుణాచలం ఎక్కడుంది? మనకు లోపలే ఉంది. కానీ మనం అనుకుంటాం మనం వేరుగా ఉన్నాం, అరుణాచలం వేరుగా ఉందని అనుకుంటున్నాం. ఈ దేహ బుద్ధి ఉంది కానీ నీకు అరుణాచలం ఐటమ్ రావటం తప్పదా. అది శంకరాచార్య వారు చెప్తారు, కాశీ విశ్వేశ్వరుడు గారికి వెళ్ళి చెప్తారు, నేను కొన్ని పొరపాట్లు చేశాను, ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కానీ కాశీలోనే ఉన్నాడని భ్రాంతితో ఇక్కడికి వచ్చాను, అంతటా ఉన్నవాడిని సేవ ఈ కాశీపట్నానికే పరిమితం చేస్తున్న బుద్ధి నాది, నాదే పొరపాటు, ఈ తప్పు నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు. వివేకానంద అంటా ఉంటాడు, శంకరాచార్య వారి తలకాయ మనకి గౌతమ బుద్ధుడు ఉదయం రావాలయ్యా, మనకి జ్ఞానం రావాలంటే అన్నాడు స్వామీజీ. ఏ తలకాయ ఎవరిది? సలకాయ శంకరాచార్య వారిది హృదయం ఎవరిది? గౌతమ బుద్ధుడు హృదయం. ఈ రెండు వస్తే కదా మనకు ఆ వైభవం పట్టేది. గౌతమ బుద్ధుడు హృదయం, హృదయం ఎవరిది? గౌతమ బుద్ధుడిది. తలకాయ ఎవరిది? శంకరాచార్య వారి తలకాయ. ఈ రెండు వస్తే మనకు వైభవం పడుతుంది, జ్ఞానం యొక్క వైభవం పడుతుంది. ఆ రెండు కల్టివేట్ చేయండి. మీరు పెట్టేపికాయలాగా పేలిపోతారంటే మీకు సత్వగుణం ఎలా వస్తుంది? రాదు. మీరు మాట మాటకి పెట్టేపికాయలు పేలినట్టు పేలిపోతున్నారు అనుకోండి, దానివల్ల రజోగుణం వస్తుంది కానీ సత్వగుణం రాదు. ఆ సత్వగుణం ఎలా వ్యవహరిస్తే మనకి సత్వగుణం వస్తుందో అది కూడా చూసుకుని ప్రాక్టీస్ చేయాలి. జగత్త మెరుగుచోటు ప్రాక్టీస్ చేయాలి. ఎవరివైనా నేను ఆత్మ దగ్గరికే తీసుకెళ్తాడు, చైతన్యం దగ్గరికే తీసుకెళ్తాడు. ఏది నిజమో నీకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఏది నిజమో నీకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఆ నిజం దగ్గరికి తీసుకెళ్తే కానీ నీకు స్వేచ్ఛ లేదు, శాంతి లేదు. అంచేత నిన్ను ఆ నిజం దగ్గరికి తీసుకెళ్లే వరకు ఈ శరీరం చనిపోయి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆ గురువే నీ ఆయన పట్ల నీకు ప్రేమ కలగజేసుకుని, ఆయన్ని ప్రేమించేటట్టు ఆయనే చేసుకుని, ఆయన మాట మీద గౌరవం కలిగేటట్టు ఆయనే చూసుకుని నేను తరింపజేస్తాడు వాడు గురువు. ఏ దేహాన్ని ఎలా ఉపయోగించుకోడో అలా ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. రామకృష్ణ పరమహంస మాటలన్నీ వివేకానంద ఏమి రాయలేదు, మహేంద్రనాథ్ గుప్త రాశాడు. మహేంద్రనాథ్ గుప్త అంటే ఆ రోజుల్లో ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్. రామకృష్ణుడు ఏ మాట మాట్లాడినా కాగితం మీద రాశాడు, పెన్సిల్ పుచ్చుకుని కాగితం మీద రాసి జాగ్రత్త పెట్టుకున్నాడు ఆ మాటలని. ఎవరు? మహేంద్రనాథ్ గుప్త. ఒకసారి వివేకానంద ఏం చేశాడంటే ఆయన రాసుకుంటున్నాడు కదా మనం కూడా రాసుకుందాం అని ఈయన కూడా కాగితం కలం తీసుకున్నాడు. ఎవడు? వివేకానంద్ తీసుకున్నాడు. తీసుకుంటే నువ్వు రాయొద్దు, నా మాటలు రాయటానికి ఆయన పుట్టాడు, చెప్పడానికి నువ్వు పుట్టావు. ఆడి పని నువ్వు చేయకు, ఆడి పని నువ్వు చేయకు. వాడు అందుకే పుట్టాడు. వాడు ఎందుకు పుట్టాడు? రామకృష్ణుడు మాటలు రాయటానికి పుట్టాడు. ఆడు అందుకు పుట్టాడు కాబట్టి ఆ పని ఆడి చేయండి. నువ్వు ఎందుకు పుట్టావు? నువ్వు చెప్పడానికి పుట్టావు. నువ్వు ఆ పని చేయి, ఆడి పనిలోకి నువ్వు వెళ్ళొద్దని చెప్పాడు. వాడి మహేంద్రనాథ్ గుప్త. ఆ పేరు పూర్తిగా పెట్టుకోవడానికి ఇష్టం లేదు చూడండి. మనం ఎవరికైనా చీపురి కట్టి సహాయం చేస్తే దేశం అంతా అల్లరి అల్లరి. ఆయన అంత కష్టపడి రాసి ఆయన పేరు పెట్టుకోవడానికి ఏమి ఇష్టం లేకపోతే చివరికి ఎవడైతే బలవంతాన్ని ఎమ్మని పెట్టించారు. ఆయన పేరేంటి? మహేంద్రనాథ్ గుప్త. ఏదో పేరు ఉండాలి కదా గుర్తు కోసం అంటే ఎమ్మంటారు ఆయన. అది ఎమ్మని పెట్టుకున్నాడు అనమాట. చివరికి పూర్తి పేరు ఆయనకి ఇష్టం లేక అంటే ఆ పుస్తకంలో గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణుడు ఏమని పెట్టుకున్నాడంటే ఎమ్మ. ఏంటది? మహేంద్రనాథ్ గుప్త అని పూర్తి పేరు కూడా అలా ఆయన పేరు పెట్టుకోవడానికి ఇష్టం లేదు. కానీ అలా కాదు అయ్యా, ఏదో గుర్తు ఉండాలి కదా అని ఎమ్మని పెట్టించారు. మొదటి అక్షరం ఎమ్మ. ఏమంత బుక్ రాశాడు గోస్పెల్ రాశాను. నా పేరు ఎందుకు? ఎవడు రాస్తే ఉంది, చదువుకుని బాగుపడటం కదా, నా పేరు అందులో రాయాలని అక్కడ ఉందన్నాడు. మనం 10 రూపాయలు సంపాదిస్తే సాటికేరంత అక్షరాలతో రాయాలి మన పేరు. మనసు ఇందాక ఎవరు అడిగారు మనసు ఎలా అనుకుంటున్నాం? మన మనసు ఎలా అనుకుంటుందండి? మనకి దేవుడి కంటే మన పేరంటే మనకి ఎక్కువ ఇష్టం, మన రూపం అంటే మనకి ఎక్కువ ఇష్టం. మన మనసు ఎలా అనుకుంటుంది? మన పేరు మర్చిపోతే, మన రూపం మర్చిపోతే మన మనసు అనుగుతుంది. మన పేరు మనం మర్చిపోవు, మన రూపం మనం మర్చిపోవు. మన మనసు అనగలేము కదా. మీరు పూజ చేసిన అనగలి, జపం చేసిన అనగలి. గురువు శరీరము ఉండి అక్కడ మానసిక సంపర్కం, మానసికమైన అనుబంధం, ఆ మెంటల్ కాంటాక్ట్ ఉంటే సరిపోతుంది, తరించిపోతాం. గురువు అంటే శరీరం ఉండక్కర్లేదు. అతనితోటి ఆ మాటతోటి, ఆ హృదయంతో, గురువు యొక్క హృదయంతో, ఆ చైతన్యంతో నీకు గురువుతో మానసిక అనుబంధం, ఆ మానసికమైనటువంటి సంపర్కం, ఆ జ్ఞాపకం ఉంటే సరిపోతుంది, తరించిపోతావు. శరీరం ఎక్కడున్నా సరే, శరీరం గోగులు మఠంలోనే ఇబ్బంది లేదు, అమలాపురంలోనే ఇబ్బంది లేదు, మానసిక అనుబంధం ఉండాలి. ఆ ఇష్టం కుదరాలి. ఇష్టం కుదిరితే మొత్తం అంతా వచ్చేస్తుంది మనకి. ఆ ఇష్టమే కుదరాలి. మనం ఏమనుకుంటున్నామంటే శరీరం లోపల మనం ఉన్నాం, కానీ మన లోపల శరీరం ఉంది, కానీ శరీరం లోపల మనలు మనం అంతటా ఉన్నాం. అందులో పక్కన ఒక శరీరం ఉంది. శరీరానికి మీరు ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలా? అంతవరకు ఇవ్వాలి, కానీ అధికంగా ఇవ్వకూడదని. అంటే కొంచెం అన్నం పెట్టచ్చు, మనకి టైంకి అన్నం పెట్టచ్చు, కొంచెం బట్టలు కట్టచ్చు, ఏదైనా రోగం వస్తే మందు వేసుకోవచ్చు, అంతవరకే. అందుకని 24 గంటలు శరీర గ్యాస్ నీకు ఉండకూడదు. అలా గ్యాస్ ఉంటే నువ్వు ఏమి ఇవ్వలేవు. కంచం ఎంతసేపు అన్నం తినేటప్పుడు కొంచెం శుభ్రం చేస్తారా, కంచం పక్కన పెట్టేసుకుంటారు. 24 గంటలు కంచం గొడవ చోటు ఉంటారు కదా మీరు. అలాగే మీ శరీరంతో, మీ శరీరానికి ఎంతవరకు అవసరమో అంతవరకు శరీరాన్ని ఉపయోగించుకోండి. దానికి అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టండి, ఏదైనా రోగం వస్తే మందు వేయండి, దాని తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టండి. అంటే దానికి మీరు ఇవ్వవలసిన కంటే ఎక్కువ ప్రాముఖ్యత దేహానికి ఇవ్వటం వల్ల మీ మనసు అనగటం లేదు. ఇందాక ఎవరో ప్రశ్న అడిగారు కదా, మనం దేహానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత కంటే అతిగా ఇస్తున్నాం ప్రాముఖ్యత. దాని దేహానికి ఎంతవరకు దాని ప్రాముఖ్యత ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి, కానీ అధికంగా కనుక ఇస్తే నీకు దేహ బుద్ధి పెరుగుతుంది. మనకి రోజు ఆ పేపర్స్ అయితేనే కానీ మనకి మర్చిపోతుంది. ఏ రోజు పేపర్ అసలు చదవాలి, ఆ చదవకపోతే మర్చిపోతుంది. మాకు మీకు అర్థం అవుతుంది కదా. మనకి భగవద్గీత చదివితే సత్యజ్ఞానం వస్తుంది, పేపర్ చదివితే మిథ్యాజ్ఞానం వస్తుంది.
పేపర్ చదివితే ఏమొస్తుంది? ప్రపంచం నిజం, నిజ్ఞానం వస్తుంది. ప్రపంచం గురించే కదా పేపర్లో రాసేది. భగవద్గీత చదివితే సత్యజ్ఞానం వస్తుంది. నిజ్ఞానం మీద ఉన్న ఆతరితే సత్యజ్ఞానం రాదు. నిజ్ఞానం బంధిస్తుంది, సత్యజ్ఞానం విడుదల చేస్తుంది. పేపర్లో ఏముంది? నిజ్ఞానం అది దానికి తెల్లారులు ఇస్తే దాని మీద మనకు దృష్టి అది ఎప్పుడు వస్తుందా? కొడవడు పేపర్ బాగా ఎప్పుడు చేస్తాడు, ఆ పేపర్ మీద పడిపోతాడు. ఈ కాఫీ పుచ్చుకుని చాలా మంది ఆ పేపర్ మీద పడిపోతారు. అదే నిజ్ఞానం. అదేంటి? అది జ్ఞానమే. అదేంటి నిజ్ఞానం? దానివల్ల మీకు సత్యానుభవం రాదు. మీకు భగవద్గీత చదివి పారాయణం చేసుకుని ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే మీకు సత్యం వైపు తిప్పుతుంది, సత్యజ్ఞానం కలగజేస్తున్నారు. పేపర్ నిజ్ఞానం పెంచుతుంది, ఈ భగవద్గీత మీకు సత్యజ్ఞానం పెంచుతుంది. అదే వ్యవహారానికి మీకు అది ఉపయోగపడేది నిజ్ఞానమే. దిగుతోటి మానసిక అనుబంధం సరిపోతుంది. మానసి అంటే మీ దేహం ఎక్కడుందనేది ముఖ్యం కాదు, మనసు ఎక్కడుందన్నది ముఖ్యం. నిరంతరం ఆ జ్ఞాపకం రిమంబరం సరిపోతుంది. అంటే మనకి నిరంతరము మన ఇష్టదేవతని జ్ఞాపకం పెట్టుకుంటాం అనుకోండి, మనకు అవసరమైన విషయాలు ఇంకా గుర్తుకు రావు మనకి. అంటే గురువు యొక్క మౌనం అన్నిటికంటే అత్యుత్తమైనటువంటిది, ఉత్కృష్టమైనది గురువు యొక్క మౌనం. ఏంటంటే గురువు యొక్క మౌనం ఎంచేత? ఇది గురువు యొక్క మౌనం ఏంటి? చైతన్యమే. గురువు యొక్క మౌనం అంటే ఏంటి? చైతన్యం. మనకేమక్కర్లేదు. మన మనస్సు హృదయంలో అనుగుంది అనుకోండి, మన మనస్సు హృదయంలో అనుగుంది అనుకోండి, అది అలా అనుగుంటే మనకి తెలియకుండా మనకి మానవ జాతికి మన ద్వారా ఎంతో కొంత ఉపకారం జరుగుతూ ఉంటుంది. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరో మాట ఇంటికి మన మనస్సు ఉందనుకోండి, మన హృదయంలో మన మనస్సు హృదయంలో అలా అనుగుంటుంది అనుకోండి, అనుగుంటే మనకి తెలియకుండా జాతికి, మానవ జాతికి, దేశానికి ఎంతో కొంత మంచి జరుగుతూ ఉంటుంది. మన ఋషికేశ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది అక్కడ అరుణాచలం. వాళ్ళు ఋషికేశ్లో ఇల్లు ఉంది వాళ్ళకి. ఋషికేశ్ నుంచి అమ్మాయి అరుణాచలం వచ్చింది. అరుణాచలం చూడటానికి ఆవిడ ఋషికేశ్లో ఏదో బిల్డింగ్ ఉంది. వాళ్ళు మొన్న లెటర్ రాసింది, మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము వారం రోజులు అరుణాచలం ఉన్నాం, కానీ అరుణాచలాన్ని మీరు కూడా జిమ్మును తీసుకుపోయారని మాకు అనిపించింది. మీరు అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మా ప్రోగ్రాం ప్రకారం మేము ఇంకా అరుణాచలంలో 10 వారం రోజులు ఉన్నాం, మీతో పాటు మీరు అరుణాచలాన్ని మీకు కూడా తీసిపోయారన్నట్టుగా మాకు అనిపించింది. అంటే మీ మనస్సు అడుగుంటే, మీ మనస్సు యొక్క మూలంలో అది ఉంటే, దాని మూలంలో అది నిలబడి ఉంటే, మీ ద్వారా అనేక మందికి శాంతి అందుతుంది, కాంతి అందుతుంది, వాళ్ళకి అంత భవిష్యత్తు ఉంటుంది. భగవాన్ ఎవరైనా అడిగేవారు, ఏమన్నా మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అలాగే ఉంటున్నాను. భగవాన్ ఎవరైనా మా భవిష్యత్తు ఎలా ఉంటుందని అడిగేవారు ఆయన, ఇప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు భవిష్యత్తులోని. భవిష్యత్తు ఏంటి? కాలమే కదా, ఎలాగుంటే రోజులు ఇటువంటి భవిష్యత్తు ఏంటి? నువ్వు ప్రయత్నం చేసి బాగుపడితే భవిష్యత్తు బాగుపడుతుంది, కానీ ఏమి ప్రయత్నం చేయకుండా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, సుబ్బారాయుడు సుబ్బారాయుడులాగా ఉంటాడు. నీ జన్మ ఉపయోగించుకోకుండా వచ్చే జన్మలో మేము ఎలా ఉంటామంటే, వచ్చే జన్మలో ఎలా ఉంటామంటే అర్థం ఏంటి? ఈ జన్మలో ఎలా ఉన్నావు ఆ జన్మలోనే అలా ఉంటావు. నువ్వు సాధన చేసి ప్రకృతి గుణాలను వదిలించుకోవాలి, కానీ నువ్వు ఏమీ చేయకుండా మా వచ్చే జన్మలో ఎలా ఉంటాం, వచ్చే జన్మలో ఎలా ఉంటావు, ఈ జన్మలో ఎలా ఉన్నావు ఆ వచ్చే జన్మలో కూడా అలాగే ఉంటావని చెప్పేవారు. నీకేం బాగుపడితే కదా ఆ జన్మ మారేది. నీకు నువ్వేదైనా సాధన చేస్తే కదా నీకు ఉత్తమ జన్మలు వచ్చేది. అంటే నువ్వు శాంతిగా ఉంటే నీ ప్రభావం ఇతరుల మీద పడుతుంది, నువ్వు మౌనంగా ఉంటే నీ ప్రభావం ఇతరుల మీద పడుతుంది, పరిసరాలు కూడా సన్నిహితంగా ఉంటాయి. పరిసరాలు కూడా నీకు సన్నిహితంగా, అంటే మనం మౌనంగా ఉంటే, మనం శాంతిగా ఉంటే ప్రపంచం అంతా కూడా మనకు సన్నిహితంగా ఉంటుంది. ప్రపంచ లోకం అంతా కూడా మనకు సన్నిహితంగా ఉంది. వారు ఏ దేశం అయినా వారి సొంత దేశం వెళ్ళినట్టు ఉంటుంది. వారు ఎవరింటికి వెళ్ళినా వారి సొంత ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళకి పరాయి దేశం వెళుతున్నామని, పరాయి ఇంటికి వెళుతున్నామని ఉండదు. ఎవరికి? ఆ సత్వగుణం ఉన్నవాడికి, ఆ మౌనంగా ఉన్నవాడికి. వారు ఎవరింటికి వెళ్ళాడు అనుకోని సత్వగుణం ఉన్నవాడు మన ఇంటికి వెళుతున్నాం అనిపిస్తుంది, అది పరాయి ఇల్లని వాడికి అనిపించదు. అంటే మౌనం పరిపూర్ణమైన ఉపదేశం. నువ్వు శాంతిలో ఉంటే నిన్ను చూసి అనేక మందికి శాంతి కలుగుతుంది. అదే భగవాన్ గురించి చలందర్ అంటూ ఉంటారు కదా, భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన అవతార పురుషుడు అవ్వచ్చం కాకపోవచ్చు, జ్ఞానం అవ్వచ్చం కాకపోవచ్చు, అదంతా నాకు అనవసరం. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం. నేను డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నాను అదే నాకు కావాలి, కానీ ఆయన బ్రాహ్మలా రాజురా లేకపోతే నా ఇల్లా గొడవ నాకు అనవసరం. ఆయన జ్ఞాన అజ్ఞాన అది కూడా నాకు అనవసరం.
జ్ఞానం అజ్ఞానమని నాకు అనవసరం. ఆయన ఆయన దగ్గర నుంచి డైరెక్ట్గా నేను ఏది పొందుతున్నాకు అదే కావాలి. మిగతా అనవసరం, వాళ్ళ క్యాస్ట్ అనవసరం, వాళ్ళ రిలీజియన్ అనవసరం. భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సమర్థం, ఆయన నుండి నాకు కాంతి శాంతి వస్తాను. ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నాను నాకు అది ముఖ్యం, కానీ మిగతా విషయం నాకు అవసరం లేదు. ఆయన దేవుడు అవ్వచ్చు కాకపోవచ్చు. అంటే జ్ఞాని మీ సమక్షంలో ఉన్నప్పటికీ మీకు తగిన అర్హత లేకపోతే, యోగ్యత లేకపోతే, మీ మనస్సు మొగ్గకపోతే, మీ మనస్సు తీయక లేకపోతే, ఆ జ్ఞాని యొక్క ఆ చైతన్యాన్ని కూడా మీరు అనుభవించలేరు. అంటే ముక్కులో క్షీరాణం పోసుకున్నట్టు ఉంటుంది. ముక్కులో క్షీరాణం పోసుకుంటే ఎలా ఉంటుంది? ముక్కులో క్షీరాణం పోసుకు చూడండి మీరు ఎలా ఉంటుంది. అది లోపలికి వెళ్ళిపోతుంది కానీ రుచి తెలియదు. నోట్లో క్షీరాణం పోసుకుంటే రుచి తెలుస్తుంది, ముక్కులో క్షీరాణం పోసుకుంటే రుచి తెలియదు. లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవటం, కానీ రుచి తెలియదు. అలాగే భగవంతుడి యొక్క మాటను అర్థం చేసి నీలో అర్హత యోగ్యత ఉంటే దాన్ని నువ్వు ఆస్వాదించగలవు, కానీ నీకు అర్హత లేకపోతే, యోగ్యత లేకపోతే భగవంతుడు నీకు సన్నిహితంలో కూర్చొని సమక్షంలో కూర్చొని నీ మధ్యలో ఉన్న ఆ భగవంతుడి విలువ నీకు తెలియదు. ఇప్పుడు సర్వసాధారణంగా ప్రమాదం ఎక్కడ వస్తుందంటే మిమ్మల్ని ఎవడన్నా పొగుడుతున్నారనుకోండి, నీకు అది పాయసం రూపంలో పోసుకున్నట్టు ఉంటుంది. కానీ ఎవరైతే నిర్ణయాత్మకంగా మీకు ఏదైనా మంచి సలహాలు చెబుతున్నారనుకోండి, మీకు అది ఇష్టం లేకపోయినా స్వీకరించాలి మీరు అది. అంటే అప్పుడు మనం వివేకవంతులు అవుతాం. అది మీకు మిమ్మల్ని పొగడకుండా ఏ ద్రౌణ విషయాన్ని అర్థం చేసుకుని మీకు మంచి సలహాలు చెబుతున్నారనుకోండి, ఆ సలహా మీకు ఉపయోగపడుతుందనుకోండి, అది మీకు నచ్చకపోయినా ఆ సలహాని మీరు స్వీకరించాలి. అది మీ తెలివికి గుర్తు. బాంబేలో చూస్తే వాళ్ళకి 400-500 కోట్ల 500 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చూస్తే వాళ్ళకి సాయంత్రానికి భోజనం ఉండదేమో అనిపిస్తుంది మనకు, అంత నిరాడంబరంగా ఉంటారు. మామూలుగా కింద చాప వేసుకుంటారు, చాప వేసుకుని అక్కడ ఏదో దిండి వేసుకుంటారు, కూర్చొని ఉంటారు. మనిషి ఎలా కనిపిస్తారంటే పాపం వీళ్ళకి సాయంత్రానికి భోజనం దొరకదేమో అనిపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎదిగి కొద్ది వెదుకున్న వాడికి అది అభివృద్ధిలోకి వస్తుంది. ఇమిడ్చుకోవాలి. మీకు ఏదైనా గౌరవం వస్తుందనుకున్న ఉదాహరణకి అది కూడా ఇమిడ్చుకోవాలి. మీరు గౌరవాన్ని ఇమిడ్చుకోలేనప్పుడు, ధనాన్ని ఇమిడ్చుకోలేనప్పుడు, ఎవరైనా పొగిడితే పొగడితే ఆ మాటలే మీరు ఇమిడ్చుకోలేనప్పుడు మీకు జ్ఞానం ఎలా వస్తుంది? మీకు జ్ఞానం రానేరాలి అసలు. పూర్వం ప్రపంచం ఎలా ఉంది, రాబోయే ప్రపంచం ఎలా ఉంది, ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ఆ గొడవ నీకెంత కదా. గుణాల్లోనే ఉంటారు. నువ్వు చచ్చిన తర్వాత రాబోయే తరం కూడా గుణాల్లో ఉంటారు. ఆ గుణాల్లో నుంచి బయటకు నువ్వు పొందవలసిందే, పొందుతో మిగతా గొడవలను పక్కన పెట్టు. ఇది బాబా చెప్తుంది. ఇంకో 1000 సంవత్సరాల తర్వాత ఇంకా ఎంత గొప్పగా ఉంటాడేమో మనిషి అనుకోకు. మనిషి రాదు, 3 గుణాల మధ్యనే తిరుగుతూ ఉంటాడు అప్పుడు కూడా. రామకృష్ణ పరమహంస కూడా తీర్థయాత్ర చేశాడు. బృందావనం వెళ్ళాడు, కాశీ వెళ్ళేవాడు. అక్కడ విశ్వేశ్వరుని అలంకరిస్తూ అలంకారం చూసేవాడు. బృందావనంలో 10 రోజులు ఉన్నాడు, కాశీలో 1 నెల ఉన్నాడు, పూరి జగన్నాథుని వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస గారు కూడా తీర్థయాత్రలు మన దక్షిణాదికి రాలేదు కానీ ఉత్తరాదిలో చూసేవాడు. ఉత్తరాది యాత్రలన్నీ రామకృష్ణ పరమహంస చేశాడు. ఇంక ఏమి యాత్రలు చేయని వాడు భగవాన్. ఇంచదు వాడికి సృష్టి లేదు. లోకం నీకు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లేదు. భగవాన్ అంటారు, నీ తలకాయ తీసుకెళ్ళి గోన పెట్టి 10 సార్లు కొట్టుకుంటావు అనుకో. బాగా బండ మనిషి. ఎవరు భగవాన్ గారు? చాలా బండ మనిషి. నీ తలకాయ తీసుకెళ్ళి గోన 10 సార్లు కొట్టుకుంటావు అనుకో, తాడు పాము అవుతుందా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే లోకం ఆత్మ అవుతుందా అని. లోకం లేదని చెప్పాడు, లేనట్టు జీవించాడు వాడు భగవాన్. లోకం నోరుతోటి లేదని చెప్పి ఉన్నట్టు జీవించలేదు. లోకం లేదని చెప్పాడు, లేనట్టు జీవించాడు. కాశీ లేదు, రామేశ్వరం లేదు. అలాగని మనం వెళ్ళకూడదని కాదు కాశీ రామేశ్వరం. వాళ్ళ అమ్మ అనేసార్లు చెప్పింది భగవంతుడు, కాశీ పంపించి, కాశీ పంపించి, కాశీ పంపించాను. ఈయనవాడు కాశీ 2 అక్షరాలు, కాశీ అంటే 2 అక్షరాలు, 2 అక్షరాలు మర్చిపోతే ఏమీ లేదు అనేవాడు. చివరికి వీడు అనవసరం, వీడు బండవాడు, వీడు పనికొచ్చేవాడు కాదు వీడు. ఇంకా ఆయన వాడిని వదిలేసి అరుణాచల నుంచి ఎవరో కొంతమంది వీడు ప్రయాణం కాశీ వెళ్తాంటే ఈ భగవాన్ వదిలేసి వాళ్ళు కూడా కాశీ వెళ్ళిపోయిన చివరికి ఆవిడ. ఆశ్చర్యం ఏంటంటే ఆ జన్మాంతర అనుభవం అటువంటిదేమో. 54 సంవత్సరములు అరుణాచలంలో ఉన్నారు భగవాన్. 54 సంవత్సరములు అరుణాచలంలో ఉన్నారు. ఆయన అంటాడు ఒక్క మాట అన్నాడు, ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలని కనీసం తలంపు రాలేదు అన్నాడు. అది అటాచ్మెంట్. నాకు ఈ ప్రపంచంలో దేంతుడైనా ఒకవేళ అటాచ్మెంట్ ఉంటే అది కొండ అరుణాచలం. ఒకవేళ మీరు ఏదైనా భగవానికి అటాచ్మెంట్ ఉందనుకుంటే అరుణాచలం ఒకటే అటాచ్మెంట్, అంతకంటే ఏమో మనకి తలంపు ఎప్పుడైనా రావచ్చు నిగ్రహించుకుంటూ ఉంటాం మనం. తలంపులు వస్తాయి మనకి, కానీ ఆ తలంపులు మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చూసుకోవాలని తలంపు కూడా రాలేదన్నాడు వాడి భగవాన్. అంటే తలంపు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, అది తలంపే ఉపయోగించలేదు. ఇక నీ శరీరం ఉండగానే ఇందాక వారు అడిగిన ప్రశ్నే గుర్తొస్తాను, మనస్సు ఎలా అనుకుంటున్నాను. నీ శరీరం ఉండగానే రాగద్వేషముల యొక్క వేగం తగ్గించుకుంటే మనస్సు అనుకుంటుంది. చనిపోయిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అనుకుంటున్నావు, రాగద్వేషాన్ని అడిగితే ఇక్కడ అంతటా మోక్షం, అంతా మోక్షం అన్నాడు. శరీరం ఉన్న మోక్షమే, శరీరం పోయిన మోక్షమే, అంతా మోక్షమే, అంతా శాంతి, అంతా నిర్వాణమే, అంతా ఆనందమే, ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసిన సుఖమే. ఎప్పుడు నీ శరీరం ఉన్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, రాగద్వేషములు అణిగిపోతే తర్వాత మనకు రాగద్వేషాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని మనసును అణచడం. ఇంకే రాగం ఉన్నా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, ద్వేషం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. అంటే రాగద్వేషాలు ఉన్నంతకాలం మనస్సుని అణచడం, ఆ మనస్సులో ఉన్న రాగద్వేషాన్ని తీసి ఒక పక్కన పోయి ధ్యానంతో దానికి ఇప్పుడు నాకు సపోర్ట్గా ఏముంది, టేబుల్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏముంది, ఈ బల్ల ఉంది, ఈ బల్ల తీసేస్తే ఎక్కడ పడతాను, కింద పడతాను. అలా మనసుకు సపోర్ట్లు కొన్ని రాగద్వేషాలు తీస్తే మనసు వెళ్ళి హృదయ గుహలో పడిపోతుంది. ఇక మైక్ ఉంది, ఈ బల తీసేస్తే మైక్ ఎక్కడ పడుతుంది, కింద పడుతుంది. అలాగే మనసుకు ఆధారంగా ఏ రాగద్వేషాలు ఉన్నాయో వాటిని తీసేస్తే మనసు వెళ్ళి హృదయక గుహలో పడిపోతుంది. గుహలో పడిపోవడమే కాదు, అక్కడ పడి నశిస్తుంది. ఆ హృదయంలో పరమేశ్వరుడు, ఆ గుహేశుడు గుహలో ఉన్న ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. నీకు ఇంత పునర్జన్మ రాదు, శవాలను మోయక్కర్లేదు. నీకేమైనా కోరికలు ఉన్నాయనుకోండి, భగవంతుడు మీకు నెరవేరుస్తాడు. నెరవేరినప్పుడు సంతోషిస్తే మళ్ళీ రజోగుణం పెరుగుతుంది, నెరవేరినా నెరవేరకపోయినా సమానంగా ఉంటే సత్వగుణం పెరుగుతుంది. అంటే గుణాలే మాయ, మాయ అంటే ఏంటి, గుణాలే మాయ అంటే ఈ సత్వగుణం రజోగుణం తమ్మగుణం ఈ మూడు గుణాలే మాయ. మాయ అంటే ఎక్కడో బయట లేదు, ఈ మూడు గుణాల్లోనే మాయ. ఈ మూడు గుణాల్లోంచి ఎవడు బయటకు వస్తాడు? భగవంతుడు చెప్పాడు, నా పాదాలని ఆశ్రయించిన వాడు బయటకు వస్తాడు. అది ఎవడైతే నా పాదాలను ఆశ్రయిస్తున్నాడో, ఎవడైతే నన్ను ధ్యానిస్తున్నాడో, నా మాటను ఎవడైతే, నా వర్డ్ని ఎవడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడు ఈ మూడు గుణాల్లోంచి బయట, మూడు గుణాల్లోంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వాడు పొందవలసిందేదో వాడు పొందుతాడు. నీటిలో పడ్డాక ఏమిస్తాం మనం? తడుస్తాం. తడపమని నీరుని మనం అడగక్కర్లేదు. అలాగే మూడు గుణాల నుంచి నువ్వు బయటకు వచ్చాక నువ్వు పొందవలసింది మామూలుగానే పొందుతావు. ఆ పొందేది కూడా న్యాచురల్గా నార్మల్గా పొందుతావు. అది అంటే నువ్వు రావాలి, ఎక్కడి నుంచి బయటపడాలో అక్కడి నుంచి బయటపడవు, నువ్వు పొందవలసింది పొందుతావు న్యాచురల్గా. ఆ పొందేది ఏంటి, ఆ పొందేది ఏంటి మళ్ళీ చెప్పండి. ది ట్రూత్ ది బ్లిస్ ది బ్లిస్ ది గుడ్ ది బ్యూటిఫుల్ అదేదో చూద్దాం తర్వాత. అది మన అనుభవం మనటకు అందదు, ఇంద్రియాలకు అందదు, మన మనస్సుకు అందదు. మన మనస్సు ఉంది కాబట్టి ఏదో చెప్పుకుంటున్నాం ఏదో, కానీ మనస్సుకు అందదు, మనటకు అందదు, ఇంద్రియాలకి అందదు. ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అనుభవిక వైద్యం. అరుణాచల శివ అరుణాచల అంటే మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే, మీ పని విషయంలో మీరు అశ్రద్ధగా ఉండద్దు. పని చేసుకుంటూ ట్రైనింగ్ పొందండి. పని కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది, మీ పని మీరు చేసుకోండి, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లో కలగ చేసుకోండి. మనం అవసరం లేకుండా మాట మాటకి ఇతరుల గొడవల్లో కలగ చేసుకుంటే మనకు అహంకారం పెరుగుతుంది. ఇది మీ పని మీరు చేసుకుంటూ తరించాలి. భగవాన్ అంటారు, జ్ఞానం వల్ల ఏ ఫలితం నీకు వస్తుందో, విచారణ వల్ల ఏ ఫలితం వస్తుందో, నువ్వు రాగద్వేషాలు లేకుండా చేసే కర్మ వల్ల కూడా అదే ఫలితం నువ్వు పొందుతావు. ఎక్కడో గోడ పక్కన కూర్చొని గోడకి వేలాడుతూ కూర్చోక్కర్లేదు. నువ్వు ఎవడికో 199 మార్కులు వస్తాయనుకోండి, మనం ఏమనుకుంటాం, మనకి 99 మార్కులు వచ్చినా మార్కులే కనిపిస్తాయి. కానీ ఆ 99 మార్కులు తెచ్చుకోవడానికి కూడా ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం మన కళ్ళకు కనపడదు. అలాగే ఎవరైనా అభివృద్ధిలోకి వస్తే మోక్షం పొందితే వాడికి మోక్షం వచ్చేసింది, వాడికి జ్ఞానం వచ్చేసింది మనం అనుకుంటాం, కానీ వెనక కష్టం మన కళ్ళకు కనపడదు. ఎవరు మంచి పని చేసినా సంతోషించండి, అన్ని అన్ని పనులు మనం చేయలేం, అన్ని మంచి పనులు మనం చేయలేం. ఎవరే చేసినా మనం సంతోషించారు. అలా సంతోషిస్తాం అనుకోండి, ఆ మంచి పని చేసిన వాళ్ళు పావుల వాట మనకి ఇచ్చేస్తాడు భగవంతుడు పుణ్యం. ఎవరైనా మంచి పని చేశారనుకోండి, మనం కూడా వాళ్ళు చాలా మంచి పని చేశారని సంతోషిస్తాం అనుకోండి, అలా సంతోషించేందుకని ఒక పావుల వాట పుణ్యం మనకి ఇస్తాడు ఈశ్వరుడు. అమ్మలో వాళ్ళు చూసి అసూయ పడతాం అనుకోండి, వాళ్ళు ఏమైనా దోషాలు ఉంటే మనకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఆ వాళ్ళు దోషం వాళ్ళు ఇంకా అనుభవించక్కర్లేదు, మనం అసూయ పడతాం కదా, వాడు మంచి పని చేస్తే ఆ దోషాలు మనకు ట్రాన్స్ఫర్ చేసి మనల్ని అనుభవించమంటాడు ఈ ఈశ్వరుడు యొక్క ప్రణాళిక. అంటే ఆహారంలో జాగ్రత్తగా ఉండండి, మాటలలో జాగ్రత్తగా ఉండండి, మాటలు ఆలోచించి మాట్లాడండి, కన్నారు మాటలు మాట్లాడకండి, మీ మాటలు మీకే తిరిగి వస్తాయి, మీరు చేసే పనులు ఫలితం మళ్ళీ మీకే తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తే మంచి ఎదురు వస్తుంది, చెడు చేస్తే చెడు ఎదురు వస్తుంది. మనం చేసింది మనకు తిరిగి వస్తాం కాదు, మనం చేయింది మనకు తిరిగి రాదు. మనం మామూలుగా పని చేసేటప్పుడు ఆడంబరం లేకుండా చేయాలి, నిర్మూలంగా నిశ్చలంగా చేయాలి. భగవాన్ అంటూ ఉంటారు, ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చి వెళ్ళిపోయావని గుర్తు కూడా తెలియకుండా చేసుకెళ్ళు. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారని నువ్వు కూడా అలా ప్రవర్తిస్తే నీకు రజగుణం వస్తుంది. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు నువ్వు అలా ప్రవర్తించకుండా భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని ప్రవర్తిస్తే నీకు సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం నీకు మోక్షానికి దారి ఇచ్చి దారి చూపించి పక్కకు తప్పకుండా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఏదైనా దేవుడు ఏం చేస్తాడంటే భక్తులు అడవరం తన అడవరంగా తీసుకుంటాడు. మనం భక్తుల్ని అడవరపరిచాం అనుకోండి, భక్తుల్ని అడవరపరిచాం అనుకుంటాం, కానీ నాకు నన్ను అడవరపరిచారని దేవుడు అనుకుంటాడు. అందులో ప్రమాదం మీరు జాగ్రత్తగా చూసుకోండి. భక్తుల్ని గౌరవిస్తే ఈ గౌరవం భగవంతుడి, భక్తుల్ని అగౌరవపరిస్తే ఈ అగౌరవం భగవంతుడు నన్ను అవమానిస్తున్నారని భగవంతుడు అనుకుంటాడు. దానికి తగిన ఫలం ఏదో జన్మలకు ఇస్తాడు. అయితే భగవంతుడితో సమానంగా భక్తులను కూడా మనం చూడాలి. ఆ మురుగునారి పట్ల భగవాన్ కూడా అలాగే ఉండేవారు. భగవాన్ భోజనం చేశారు లేదా అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మురుగునారి భోజనం చేశాడో లేదో అని అడిగేవాళ్ళు ఎవరు కనిపించట్లేదు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. దోషరహిత నీవు దోషరహిత నీవు నాలో ఐక్యమై నిత్య ఆనందమయమునర్పుము అరుణాచల. కుట్ర అంతయు పోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అంటే మానవ రమణ మహర్షి గారికి మానవ రూపంలో గురువు లేకపోయినా అరుణాచలేశ్వరుడే గురువు, గైడెన్స్ అక్కడి నుంచే వచ్చింది. ఎవరు గైడ్ చేస్తంటే వాళ్ళని మన గురువు అని అంటాం. మనం పిహెచ్డీ పుచ్చుకోవడానికి ఎవరు గైడ్ చేస్తే వాళ్ళు మనకు పిహెచ్డి గురువు అని అంటాం. ఒకరోజు గైడ్ చేసినా వాడు గురువే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. రేయింబవలు లేని బట్ట బయట ఎంట రమయింపద రావేల అరుణాచల. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణాచల.